దేవతలకి గురువు బృహస్పతి, ఇక రాక్షసులకి గురువు శుక్రాచార్యులు వారు. మరి దేవతలకి గురువైన బృహస్పతికి అధిక శక్తి అన్నది ఉంటుంది కదా. కానీ అప్పట్లో శుక్రాచార్యులు వారి దగ్గర ఒక చక్కని విద్య ఉండేది, ఒక వింత విద్య అని మనం చెప్పుకోవచ్చు. దాన్నే మృత సంజీవిని విద్య అని అంటారు. అంటే శుక్రాచార్యులు వారు రాక్షసులు ఎంతమంది చనిపోతున్నా, ఇంకా చెప్పాలి అంటే ఆ రాక్షస శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికేసినా, ఆ ముక్కలు వేరే వేరే ప్రదేశాలలో పడేసినా, శుక్రాచార్యులు వారు వాటన్నిటిని సేకరించి దివ్య దృష్టితో చూసి ఎక్కడ ఉన్నాయని తెలుసుకుని మృత సంజీవిని విద్య అతని దగ్గర ఉంది కాబట్టి ఆ విద్యతో రాక్షసుల్ని చక్కగా బ్రతికించేస్తూ ఉండేవారు. మరి ఇలా జరిగేటప్పటికీ దేవతలు ఎంత కష్టపడి యుద్ధం చేస్తున్నా దేవతల గురువు అయిన బృహస్పతికి ఈ విద్య రాకపోవడం వల్ల వాళ్ళు పాపం అటు ఎంతమంది రాక్షసుల్ని చంపుతున్నా వాళ్ళందరూ బ్రతికి వస్తున్నారు. మరి ఇటువైపు దేవతలు వాళ్లను రాక్షసులు ఒకవేళ చంపేస్తే వాళ్ళు పాపం మళ్ళీ తిరిగి బ్రతికే అవకాశం లేదు. అంటే ఇదంతా మనం ఎప్పటి విషయం మాట్లాడుకుంటున్నాము, అమృతము ఇంకా బయటికి రాలేదనమాట. ఆ సమయంలో అమృతం వచ్చిన తర్వాత దేవతలందరూ అమృతాన్ని సేవించి వారు అలా ఉండిపోయారు. అంతకు ముందు జరిగిన విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అలా బృహస్పతి ఆలోచిస్తూ చింతిస్తూ బాధపడుతున్నారు ఏం చెయ్యాలి అని. అయితే ఇక్కడ ఇంకొక సందేహం మనకి రావచ్చు, శుక్రాచార్యుల వారి దగ్గర వచ్చిన ఈ విద్య బృహస్పతి గారి దగ్గర ఎందుకు లేదు అంటే, చాలా చిన్నప్పుడు బృహస్పతి అలాగే శుక్రాచార్యులు వారు ఇద్దరూ కలిసి అంగీరస మహాముని, వీరెవరు అంటే మళ్ళీ బృహస్పతి యొక్క తండ్రి గారు, వీరి దగ్గర విద్య నేర్చుకోవడం మొదలుపెట్టారు. అసలైన గురువు అంటే ఆయనకి ఎటువంటి పక్షపాతం ఉండదు, ఆయనకి శిష్యులందరూ సమానమే. రాజు కొడుక, పేదవాడ, కన్న కొడుక అన్నట్టుగా కాదు, ప్రతి ఒక్క శిష్యుడు కూడా కొడుకుతో సమానం. కాబట్టి అంగీరస మహాముని విద్యలను సమానంగానే నేర్పిస్తూ ఉండేవారు. కానీ శుక్రాచార్యుల వారికి ఒకసారి సందేహం కలిగిందట, మరి కన్న కొడుకు అయిన బృహస్పతి ఉంటుండగా నాకు అన్ని విద్యలు నేర్పుతారా, బహుశా నేర్పరేమో అనే ఒక సందేహంతో ఆయన బయటకి వచ్చేసి, అంటే ఇదంతా ఊహించుకుని ఆయన బయటకు వచ్చేసి వేరే ఎవరైనా గురువు దొరికితే బాగుండని వెతికారట. అలా వెతికినప్పుడు గౌతమ మహర్షి ఆయన దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకోవాలి అని అనుకున్నారు. ఎన్నో విద్యలు, ఎవరికి రాని విద్యలు. మరి గౌతమ మహర్షి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన అనుకున్నారట, అయ్యో మరి అర్హుడైన శిష్యుడు వచ్చినప్పుడు చెప్పను అని అనకూడదు. అలా అని అంగీరస మహాముని దగ్గర విద్య నేర్చుకుంటూ ఆయనతో ఏదో అంటే ఆయన నచ్చక ఇక్కడికి వచ్చేస్తే ఇప్పుడు నేను విద్య చెప్తే బాగుంటుందా, అంగీరస మహాముని అంటే విపరీతమైన గౌరవం కదా గౌతమ మహర్షికి, ఆలోచిస్తున్నారట. ఇప్పుడు నేనేం చేయాలి, నేను విద్య చెప్తే ఒక రకమైన బాధ, విద్య చెప్పకపోతే నేర్పకపోతే అది కూడా దోషం కదా, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఆయన అంటారు శుక్రాచార్యుల వారితో, నాయనా నేను విద్య చెప్తాను కానీ నీకు రకరకాలుగా ఎన్నో విద్యలు, అన్నీ విద్యలు కావాలి. అంటే విద్యకు అధిష్టాన దేవుడు అంటే శ్రీ మహావిష్ణువు, అయితే ఆయన స్థితికారకుడు, అసలు విద్యలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే శివుడు అని చెప్పుకోవాలి. భగవంతుడు అన్నవాడు ఒకడే అయినా వివిధ రూపాలలో వివిధ కర్మలు కార్యాలు అన్నవి చేస్తూ ఉంటారు కదా, అలా విద్యలన్నీ ఎక్కడి నుంచి బయటికి వస్తున్నాయి అంటే శివుడు. కాబట్టి నువ్వు ఈశ్వరుణ్ణి ధ్యానిస్తే, తపస్సు చేస్తే ఖచ్చితంగా ఆయన వచ్చి ఎన్నో రకాల విద్యలు నీకు ఇస్తారు అని చెప్తారు గౌతమ మహర్షి. దీంతో ఆనందంగా శుక్రాచార్యులు వారు ఎంతో భక్తి శ్రద్ధలతో చక్కగా కూర్చుని శివుని కోసం ఘోర తపస్సు చేస్తారు. శివుడు భోలాశంకరుడు కదా, అందుకే వెంటనే ప్రత్యక్షమవుతారు. అయిన తర్వాత చెప్పునాయన నీకేం వరం కావాలి, కోరుకో అన్న వెంటనే నాకు సమస్త విద్యలు నేర్పించు స్వామి అంటే ఈశ్వరుడు అన్ని విద్యలు నేర్పిస్తాడు. ఆ సమయంలో శుక్రాచార్యులు వారు నాకు మృత సంజీవిని విద్య కూడా నేర్పించాలి అని అడగడంతో ఈశ్వరుడు కాదు అనకుండా ఆ విద్యను కూడా నేర్పించేశాడు. ఈ రకంగా శుక్రాచార్యులు వారు ప్రత్యేకించి భక్తి శ్రద్ధలతో తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి మరీ ఈ మృత సంజీవిని విద్య అన్నది ఆయన నేర్చుకున్నారు. గురువులకే గురువైన ఆ పరమేశ్వరుడు అక్కడి నుంచి వచ్చింది ఆయన విద్య. కాబట్టి బృహస్పతి తన తండ్రి దగ్గర నేర్చుకున్న అన్ని విద్యలు ఎంత బాగున్నా కూడా ఈ విద్య అన్నది బృహస్పతికి రాదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో దేవతలు ఓడిపోవలసిందేనా? అందుకని ఒక ఉపాయంతో బృహస్పతి ముందుకొస్తారు. ఆయన కుమారుడు అయిన కచుడు, కచుణ్ణి పిలిచి అంటాడు, నాయన శుక్రాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి ఎంతో వినయంతో ఆయన్ని సేవించి నువ్వు ఆయన దగ్గర ఎన్నో విద్యలు నేర్చుకో, ఎందుకంటే నాకు మాత్రమే అనేటట్టుగా కాకుండా అతని దగ్గర ఉన్న విద్యలు చాలా ఉన్నాయి, అంటే అవన్నీ నేర్చుకో అని చెప్తారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎటువంటి కుతంత్రము అన్నది లేదు. ఆయన నువ్వు వెళ్ళి మృత సంజీవిని విద్య నేర్చుకో అది అడుగు అని అనలేదు. అలా అడిగినా బహుశా శుక్రాచార్యులు వారు అందివ్వలేరేమో, అందుకని వెళ్ళి సేవించు, మెప్పించు, ఆ తర్వాత విద్యను నువ్వు నేర్చుకో అని పంపిస్తారు. కచుడు కూడా, మనం దేవతలం కదా, రాక్షసుల దగ్గరికి వెళ్ళి మనమేంటి నేర్చుకోవాలి అని అనకుండా, తండ్రి మాట కాదనకుండా కచుడు శుక్రాచార్యుల వారి దగ్గరికి వెళతారు. విచిత్రం ఏమిటి అంటే శుక్రాచార్యుల వారికి తెలుసు బృహస్పతి యొక్క కుమారుడు అని. మీ తండ్రి గారే నేర్పించవచ్చు కదా, నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని ఆయన అనలేదు. అంటే చూసారా, విపరీతంగా అందరూ ధర్మాన్ని పాటిస్తూ ఉండేవారు ఇది వరకు. శిష్యుడు అర్హత కలిగిన వాడు శిష్యుడుగా వస్తే స్వీకరించాలి, ఇది గురువు యొక్క ధర్మం కాబట్టి అర్హత ఉంది. అందుకే కచుణ్ణి శిష్యుడిగా స్వీకరిస్తారు శుక్రాచార్యుల వారు. కచుడు 24 గంటలు శుక్రాచార్యుల వారిని బాగా సేవిస్తారు. అలాగే ఎంత అంటే ఏదో ఒక విషయం గురించి ఆశించాను అన్నట్టుగా కాకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో సేవించటం. శుక్రాచార్యుల వారికి దేవ్యాని అని ఒక కూతురు, ఆమెకు కూడా విపరీతంగా సేవలు చేస్తూ ఉండేవారు. అంటే ఆ ఆశ్రమంలో కావలసిన పళ్ళు పూలు అలాగే సమిధలు అంటే ఏమైనా యజ్ఞాలు చేయడానికి ఇలా అన్ని వస్తువులు తీసుకుని వస్తూ ఉండేవాడు. అయితే అక్కడ ఉన్న రాక్షస విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది కలిగింది. వాళ్ళందరూ అనుకున్నట్ట, ఇదేంటిది, బృహస్పతి కుమారుడైన కచుడు అంటే మనకి శత్రువు కదా, దేవతలు మనకి శత్రువులు, అటువంటి వాడు వచ్చి విద్య నేర్పించు అంటే ఎందుకు గురువుగారు నేర్పిస్తున్నారు, ఆయన మనం ఒకటి కాదు కదా అని వాళ్ళు ఈర్ష్యతో ద్వేషంతో కచుడిని ఒకసారి చంపేద్దాం అనుకుంటారు. అందుకని వాళ్ళు ఎవరు లేని సమయంలో కచుడు బయట అడవికి వెళ్ళినప్పుడు చంపేస్తారు. చంపేసి ఆ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికేసి తోడేళ్లకు కూడా పెట్టేస్తారట అమ్మయ్యా అంటూ ఆనందంగా తిరిగి వచ్చేస్తారు. అయితే ఇక్కడ దేవ్యాని ఎదురు చూస్తూ ఉంటుంది. అయ్యో ఇంకా రాలేదేంటి రాలేదేంటి అని తండ్రి గారితో చెప్తుంది. తండ్రి గారు ఆయన శుక్రాచార్యుల వారు, అయ్యో నా విద్యార్థి ఇంకా రాలేదేంటని ఆయన దివ్య దృష్టితో చూసిన వెంటనే ఆయనకి కనిపిస్తుంది తోడేళ్ల కడుపులో ఉంటాడనమాట ఈ కచుడు. అప్పుడు తనకి ఆ మృత సంజీవిని విద్య వచ్చు కాబట్టి ఎవరు అడగకపోయినా శుక్రాచార్యుల వారు మళ్ళీ బ్రతికించేస్తారు. ఈ విషయాన్ని తెలుసుకున్న రాక్షసులు మళ్ళీ బాధపడతారు. అయ్యో ఇలా చేస్తే ఎలా, మన గురువుగారికి విపరీతమైన ప్రేమ ఉన్నట్టుంది, మరి ఇలా చేస్తే అసలు ఏ లోకానికి తీసుకుని వెళ్ళి చంపేసి ఎటు పడేసినా గురువుగారు మళ్ళీ బ్రతికిస్తారు. అందుకే ఇలా కాదు, ఈసారి ఏదో ఒకటి చేసి గురువుగారి కడుపులోకే ప్రవేశించేటట్టు మనం చేద్దామని చెప్పి మళ్ళీ కచుడు ఒక్కడే ఉన్నప్పుడు ఆయన్ని చంపేసి కాల్చేసి ఆ బూడిద ఏదైతే ఉంటుందో దాన్ని సురాపానంలో కలిపి మరీ శుక్రాచార్యుల వారికి ఇచ్చేస్తారట. ఆయనకి తెలియదు ఆయన సురాపానం సేవిస్తారు కదా, ఆ సమయంలో అందరూ అలా సేవిస్తూ ఉండేవారు రాక్షసులు. కాబట్టి ఆయన సేవించారు. ఇప్పుడు కచుడు ఎక్కడ ఉన్నాడు, ఏ రూపంలో ఉన్నాడు అంటే ఆ సురాపానంలో బూడిద కలిసిపోయింది కదా, ఆ రూపంలో శుక్రాచార్యుల వారి యొక్క కడుపులోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ వెతుకుతున్నారు ఎక్కడ ఉన్నాడు అని దివ్య దృష్టితో చూసినప్పుడు శుక్రాచార్యుల వారికి అర్థమైపోయింది తన కడుపులోనే ఉన్నాడని. ఇప్పుడు కడుపు చీల్చుకుని రావాలి అంటే శుక్రాచార్యుల వారు మరణిస్తారు. మరి అలా మరణిస్తే ఏం జరుగుతుంది కాబట్టి ఆయన ఒక్క నిమిషం ఆలోచించారు. ఆలోచించి ఎంతో ధర్మమూర్తి అంటే ఆయన కూడా రాక్షసులకి గురువైన ఒక గురుస్థానంలో ఉన్నప్పుడు విద్యార్థి పట్ల ఎలా ప్రవర్తించాలి ఆ ప్రేమ అన్నది ఆయన చూపించారు. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. అంటే ఆయన అనుకున్నారు నా కడుపులో ఉన్న ఈ కచుడు అతనికి నేను మృత సంజీవిని విద్య నేర్పిస్తాను, నేర్పించిన తర్వాత పొట్ట చీల్చుకుని ఆయన బయటికి వస్తాడు, అప్పుడు నేను మరణిస్తాను, నేను మరణించిన తర్వాత మళ్ళీ కచుడు తనకు ఆ విద్య వస్తుంది కాబట్టి నన్ను బ్రతికిస్తాడు అనే నమ్మకంతో ఆ మాట చెప్తూ లోపల ఉన్న కచుడికి మృత సంజీవిని విద్య అన్నది నేర్పిస్తారు. ఇలా కచుడు తను అడగకుండానే తను సేవించి చక్కని ప్రేమని పొంది గురువుగారు ఆ రకంగా విద్య నేర్పించేటట్టు ఆ ప్రవర్తన ఉంది కాబట్టి నేర్చుకుని బయటికి వస్తాడు. వచ్చిన తర్వాత తను కూడా అధర్మం అన్నది పట్టుకోలేదు, అమ్మయ్యా నా దగ్గర విద్య ఉంది కదా నేను పట్టుకుని వెళ్ళిపోతాను అని ఆయన పారిపోలేదు. శుక్రాచార్యుల వారిని మళ్ళీ బ్రతికించి అప్పుడు ఆయన వెళ్ళిపోతున్నట్ట. ఆ సమయంలో దేవ్యాని నిన్ను నేను చాలా ఇష్టపడుతున్నాను ఎప్పటినుంచో, కాబట్టి నన్ను వివాహం చేసుకో అని అడుగుతుంది. అప్పుడు కచ్చుడు అంటాడు, మిమ్మల్ని నేను ఎంతగానో సేవించాను గురువుగారు, అలాగే గురువు యొక్క కుమార్తె అంటే సోదరితో సమానము, గురువుగారు అంటే తండ్రితో సమానం, నాకు అటువంటి దృష్టి ముఖ్యంగా మీ మీద ఎప్పుడూ లేదు, నేను మిమ్మల్ని సోదరిగానే చూశాను, కాబట్టి క్షమించండి నేను మిమ్మల్ని వివాహం చేసుకోలేను అని ఆయన ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే కాబట్టి ఆమె శపిస్తుంది. అంటే ఈ మృత సంజీవిని విద్య నువ్వు ఏదైతే నేర్చుకున్నావో ఇది నీకు పనికి రాకుండా పోతుంది అని. తను ఎప్పుడైనా చనిపోయిన తర్వాత మృత సంజీవిని విద్య తనపైన పని చెయ్యదనమాట. సరే నువ్వు శాపం ఇచ్చినా పర్వాలేదని తిరిగి శపించకుండా ఇది ఎంతో మందికి ఉపయోగపడుతుందని ఆనందంగా కచ్చుడు ఆ విద్యతో చక్కగా స్వర్గలోకానికి వెళ్ళిపోయి అక్కడ ఇంకా ఎంతో మంది శిష్యులకి ఈ విద్య అన్నది నేర్పించటం జరుగుతుంది. ఈ రకంగా దేవతల గురువు, ఆ గురువు యొక్క కుమారుడు అయిన కచ్చుడు, రాక్షసుల గురువు అయిన శుక్రాచార్యులు వారి దగ్గర నుంచి మృత సంజీవిని విద్య అన్నది నేర్చుకోవడం జరిగింది.